మిత్రులారా, శుభోదయం. ఈరోజు కార్తీక మాసంలో రెండవ రోజు. ఈరోజు పొద్దున్నే మళ్ళా మీతో ఏదైనా శివప్రదమైన శుభప్రదమైన విషయం మాట్లాడుకుందాం అని అనుకోగానే నాకు బసవ పురాణం మదిలో మెదిలింది. చాలా కాలం కిందటి మాట. చాలా కాలం కిందట అంటే దాదాపు 40 ఏళ్ల కిందటి మాట. అప్పుడు నాకు 20-21 ఏళ్ల వయసు ఉంటుంది. రాజమండ్రిలో ఉన్నాను. ఆ రోజుల్లో విశ్వనాథ సాహిత్య పీఠం వారు ప్రతి ఏడాది విశ్వనాథ సత్యనారాయణ గారి రచనల మీద, ఒక్కొక్క ప్రక్రియ మీద ఒక వ్యాస రచన పోటీ లాంటిది పెట్టేవారు. అంటే ఆ ప్రక్రియకు సంబంధించిన పుస్తకాల మీద ఎవరైనా ఒక ఉత్తమ విమర్శ గ్రంథం రాసినట్లయితే దానికి ఒక బహుమతి ఇచ్చి ఆ పుస్తకం వారే ప్రచురించేవారన్నమాట. అలాగా ఒకసారి కల్పవృక్షం మీద మందేశ్వరరావు గారు ఇది కల్పవృక్షం అని రాసిన పుస్తకానికి వారు బహుమతి ఇచ్చి ఆ పుస్తకాన్ని ప్రచురింపజేశారు. అలాగా ఆ ఏడాది బహుశా ఇది 83 అనుకుంటాను, వారు ఆ ఏడాది విశ్వనాథ సత్యనారాయణ గారి నాటకాల మీద అటువంటి విమర్శ గ్రంథాలని ఆహ్వానించారు. నేను అంటే చిన్నతనం కాబట్టి ఆ బాల ఉద్రేకంలో నేను విశ్వనాథ సత్యనారాయణ గారి నాటకాల మీద ఒక విమర్శ గ్రంథం రాద్దామని అనుకున్నాను. నేను ఈ రోజైతే అటువంటి సాహసం ఊహలో కూడా చేయగలిగుండేవాడిని కాను. చిన్నతనం, తెలియనితనం, నాటకాలు చదివితే ఒక వ్యాసం రాస్తే నాకు కూడా బహుమతి వస్తుంది. బహుమతి అంటే డబ్బునే కాదు, ఒక గుర్తింపు, ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఉత్సాహం అన్నమాట ఉంటుందనే ఉద్దేశం మీద నేను మా మాస్టర్తో, అంటే శరభయ్య గారిని కలుసుకున్నప్పుడు ఈ మాట అనగానే ఆయన చాలా సంతోషపడ్డారు. ఆయన మరి నన్ను నిరుత్సాహపరచవచ్చు, అదేమయ్యా నీకు నీ అనుభవం కానీ వయస్సు కానీ నీ పట్టణానుభవం కానీ సరిపోవు కదా దానికి అనొచ్చు, కానీ అలా అనలేదు ఆయన. అది ఆ గురువుల తాలూకు ఆ ఔదార్యం, ఆ గురువుల తాలూకు మహిమ ఎటువంటిదంటే ఆయన ఒక 20 ఏళ్ల కుర్రవాడు వచ్చి ఆ మాట అనగానే, విశ్వనాథ సత్యనారాయణ గారి నాటకాల మీద నేను ఒక వ్యాసం రాస్తానండి అనగానే తప్పకుండా రాయి అంటే నన్నను, మరి ఆ నాటకాలు చదవాలి కదా సార్, ఇంకా నాటకాలు కూడా చదవలేదు నేను, చదివి రాయాలన్నమాట, నాటకాలు చదవాలి కదా అంటే ఆయన మనం చదువుదాము అన్నారు, మనం కలిసి చదువుదాం అన్నారు. చాలా ఆశ్చర్యం. అనగానే సరే నాకు తెలిసి అప్పట్లో నేను విశ్వనాథ సత్యనారాయణ గారి తెలుగు నాటకాలు త్రిశూలం, వేనరాజు, నర్తనశాల, కావ్య వేద హరిశ్చంద్రములు, ఇట్లా కొన్ని నాటకాలు ఉన్నాయి తెలుగు నాటకాలు. ఏ నాటకంతో మొదలు పెడదాం మాస్టారు అంటే త్రిశూలం అని ఒక నాటకం ఉంటుందయ్యా, ఆ నాటకం పట్టుకురా అన్నారు. సరే నేను త్రిశూలం అనే నాటకం తీసుకుని ఆయన దగ్గర తీసుకువెళ్ళాను. నేను ఈ త్రిశూలం అనే నాటకం విశ్వనాథ సత్యనారాయణ గారు బసవేశ్వరుడి మీద రాసిన నాటకం. ఆ నాటకం 1983 ఆయన నేను కలిసి చదువు అనుకున్న నాటకం అప్పుడు చదివాను. ఇన్నేళ్లకి దాదాపుగా 40 ఏళ్ల తర్వాత మళ్ళా నిన్న చదివాను నేను. అసలు నిన్న చదివితే ఆ నాటకం చదువుతుంటే నేను వణికిపోయాను. నేను ఈ నాటకం గురించి 20 ఏళ్ల వయసులో నేను రాద్దామని ఎట్లా అనుకున్నాను అని, కానీ నాకు శరభయ్య గారు చదువుదాము కలిసి చదువుకుందాం అని అనడంతో నాకు మరేమీ, ఆయన ఏం చెప్పుంటే రాసి ఉండేవాడినేమో, నేను రాసి ఉంటే నాకు ఖచ్చితంగా నాకు నా విమర్శ గ్రంథానికి బహుమానం కూడా లభించి ఉండేది, ఎందుకంటే శరభయ్య గారి మాటలు రాసిన తర్వాత తిరిగేముంటుంది. సరే మేము నాటకం తీసుకుని వెళ్ళాను. నేను ఆ నాటకం ఆయన దగ్గర కూర్చున్నాను, పుస్తకం ఆయన చేతికి ఇవ్వబోతూ ఉండగా నేను ఆయన హాల్లో, నాకు ఎప్పుడు గుర్తు అనమాట ఆ దృశ్యం, నేను ఆ హాల్లో కూర్చుని ఉండగా ఆయన లోపల గదిలోంచి వస్తూ ఆయన, ఉమా నీవు చూచుచూ ఊరకున్నావా, తమరు విషము స్వామి త్రాగించినారా అని పాట పాడుతూ లోపలికి వచ్చారు ఆయన. ఆ నాటకంలో, త్రిశూలం నాటకంలో నీలలోచన అని ఒక పాత్ర ఉంటుంది. ఆమె ఇదే పాట పాడుకుంటూ లోపలి నుంచి రంగస్థలం మీద ప్రవేశిస్తుందన్నమాట. ఆయన కూడా ఈ ఉమ నీవు చూచుచు ఊరకున్నవా, తమరు విషమును స్వామి త్రాగించినారా అనే పాట పాడుతూ ఆయన ఆ హాల్లోకి ప్రవేశించి కుర్చీలో కూర్చున్నాక నేను ఆ పుస్తకం చేతికి ఇవ్వబోతుండగా, వద్దులేవయ్యా, ఈ నేను పాడిన పాట ఆ పుస్తకంలోది తెలుసా, అప్పటికింకా నేను ఆ నాటకం చదవలేదు, నేను వింటున్నా. ఈ నాటకం విశ్వనాథ సత్యనారాయణ గారు 1946 రాశారు. నేను మాట్లాడుతున్నది 83 నాటి సంగతి. ఆయన అన్నారు నాతో, ఈ నాటకం వచ్చిన మొదట్లో చదివానయ్యా ఇది, నేను మళ్ళా పుస్తకం తిగిలేదు, అప్పుడు చదివినదే నాకు ఎప్పటికీ కంఠోపాఠంగా ఉంది అని ఆ పాట మళ్ళా వినిపించడం మొదలుపెట్టారు. ఉమ నీవు చూచుచు ఊరకున్నావా, తమరు విషమును స్వామి త్రాగించినారా, ఒక జోలి కేగున ఒక సొంటి కేగున ముకుకంటి నడుమ తనమూర్తి చూచడు స్వామి, ఒక్కరొక్కరు చేరి ఉసికొల్పినారా, చక్క చచ్చినవాడు చచ్చునన్నారా, ఉమ నీవు చూచుచు ఊరకున్నావా, తమరు విషమును స్వామి త్రాగించినారా అని ఆయన ఆ పాట గురించి చెప్పడానికి ముందు, నువ్వు రుద్రపశుపతి కథ విన్నావయ్యా అని అడిగారు. రుద్రపశుపతి ఆ పేరే వినలేదు ఎప్పటిదాకా. మంచిది, నువ్వు బసవ పురాణం చదివా అని అడగలేదు ఆయన నన్ను. ఎందుకంటే బసవ పురాణం పుస్తకమే చూడలేదు, బసవ పురాణం పుస్తకం అయితే చూశాను, మా అక్క దగ్గర ఉండేది, కానీ నేను చదవలేదు ఆ పుస్తకాన్ని. రుద్రపశుపతి కథ విన్నావయ్యా అని అడిగారు. వినలేదండి అన్నాను నేను. అలానా అని అప్పుడు ఆయన రుద్రపశుపతి కథ చెప్పారు. మిత్రులారా, ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన రుద్రపశుపతి కథ చెప్పేటప్పటికీ దాదాపుగా ఒక అరగంటో గంటో ఎంతసేపు గడిచిందో తెలియలేదు నాకు. అంతే, ఆ కథ చెప్పిన తర్వాత ఆయన మౌనంగా ఉండిపోయారు. నేను ఇంటికి వచ్చాను. ఇక తర్వాత మళ్ళా ఆ పుస్తకం, ఆ త్రిశూలం నాటకం, నేను మళ్ళా ఆయన దగ్గర ఆ నాటకం పట్టుకువెళ్ళింది లేదు, ఆ నాటకం నేను చదివింది లేదు, ఆ ఏడాది ఆ విమర్శ గ్రంథం నేను రాసింది లేదు. తర్వాత నేను సత్యనారాయణ గారి నాటకాలు, తెలుగు నాటకాలు మొత్తం చదివాను నేను. చాలా ఏళ్ల తర్వాత బసవ పురాణం చదివాను నేను. నిన్న మళ్ళా త్రిశూలం నాటకం చదివాను నేను. నాకు ఏమనిపించిందంటే, ఏదో ఒక పుస్తకం రాయడం రాకపోవడం అసలు అది చాలా చాలా చిన్న విషయం, కానీ ఏదో ఒక పూర్వజన్మ పుణ్యం వల్ల ఆ రోజు ఆ చిన్న వయసులో ఆయన ద్వారా నేను రుద్రపశుపతి కథ విన్నానే, ఈ విశ్వనాథ సాహిత్యపీఠం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన వల్ల, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ విమర్శ గ్రంథాల కోసం వాళ్ళు చేసిన ప్రకటన వల్ల, అది ప్రేరేపణగా నేను శరభయ్య గారి దగ్గర, మాస్టర్ దగ్గర ఈ పుస్తకం గురించి, బసవ పురాణం గురించి, బసవ పురాణం మొత్తం ఆయన దగ్గర చెప్పించుకుని ఉండవలసింది నేను. కానీ నాకు అనిపించింది అవసరం కూడా లేకపోయింది. ఎందుకంటే గురువు మొత్తం పుస్తకం ప్రతిపదార్థ తాత్పర్యాలతో మనకు చెప్పనవసరం లేదు. అందులో ఉన్నటువంటి ఒక కీలకమైన ఒక అంశాన్ని నేరుగా మన హృదయంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇక మనం సాధికారికులం అవుతాం. మనంతా దానిలో ప్రవేశించగలుగుతాం. నేను బసవ పురాణం తర్వాత పూర్తిగా చదవగలిగినప్పుడు, బసవ పురాణంతో పాటు పండితారాజ చరిత్ర కూడా చదవగలిగినప్పుడు నాకు పాల్కురికి సోమనాథుడి తాలూకు ఆ కవిత్వ ఉద్యానవనం అనండి, ఆ కవిత్వ అరణ్యం అనండి, లేదా కవిత్వ నదీతీరం అనండి, లేదా కవిత్వ సముద్రం అనండి, వాటి ఎదుట నేను ఆ కవిత్వ సాగరం ఎదుట నిలబడడానికి కావలసిన ధైర్యాన్ని, శక్తిని ఆయన నాకు అందించారు అనిపించింది. ఈరోజు పొద్దున్న మీతో ఆ బసవ పురాణంలో రుద్రపశుపతి కథ గురించి మాట్లాడదామని అనిపించింది. ఆ కథ, ఆ రోజు ఆయన నాకు చెప్పిన కథని ఈరోజు నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. నేను 40 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల కిందట నా చిన్నప్పుడు ఆ 20 ఏళ్ల వయసులో ఆయన ద్వారా నేను విన్న కథని ఈరోజు ఈ కార్తీక మాస ప్రభాతాన మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నేను బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి కావ్యాల్లో ముఖ్యమైనటువంటిది. ఆయన పాల్కురికి సోమనాథుడు మీ అందరికీ తెలుసు, ఆయన శివకవుల్లో, తెలుగు శివకవుల్లో అగ్రేసరుడైనటువంటి కవి, యథార్థానికి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవిత్వాన్ని ఒక పెద్ద మలుపు తిప్పినటువంటి కవి ఆయన, ప్రచండమైన కవి. ఆయన కన్నడ సాహిత్య ప్రభావంతో కన్నడ కవులు, పూర్వ కన్నడ కవులు ఒక చరిత్రము ఒక పురాణము రెండు రాసేవారు. ఈయన చాలా కావ్యాలు రాశారు, శతకాలు రాశారు, పద్యాలు రాశాడు. ముఖ్యంగా ఒక చరిత్రగా పండితారాజ చరిత్ర, ఒక పురాణంగా ఆ బసవ పురాణం రాశారు ఆయన. బసవ పురాణం అంటే కన్నడ దేశంలో వీరశైవ ఉద్యమానికి సూత్రధారిగా, సంఘ సంస్కరణకి బాటలు వేసినవాడుగా, సుప్రసిద్ధుడైనటువంటి బసవేశ్వరుడి తాలూకు జీవిత చరిత్ర, బసవేశ్వరుడి మహిమల చరిత్ర, ముఖ్యంగా బసవేశ్వరుడు ఏ శివభక్తుల్ని శివుడి కన్నా కూడా మిన్నగా కొలిచాడో, శివుడి కన్నా మిన్నగా ఆదరించాడో అటువంటి శివభక్తుల తాలూకు కథ అన్నమాట. ఆ బసవ పురాణంలో అనేక శివభక్తుల తాలూకు చరిత్రలు ఉన్నాయి. ఒక ఆయన బసవ పురాణాన్ని ఇంగ్లీష్లోకి అనువదిస్తూ తన అనువాదానికి శివాస్ వారియర్స్ అని పేరు పెట్టాడు. అంటే ప్రమద గణాలు అనే అర్థంలో ఆయన పేరు పెట్టాడు. నిజానికి బసవ పురాణంలో ప్రమదుల తాలూకు, శివభక్తులంతా ప్రమదుల తాలూకు అంశాలు, ప్రమదుల తాలూకు అవతారాలనే ఆ పుస్తకం అంతా కూడా పాలకురికి సోమన రాస్తాడు. అయితే ఒక వీరోద్రేకంతో, ఒక ప్రచండమైనటువంటి భక్త్యాభినివేశంతో, వీరభక్తి తీవ్ర భక్తితో ఉన్నటువంటి శివభక్తుల చరిత్రలు మాత్రమే ఆ పురాణంలో లేవు. అందువల్ల శివాస్ వారియర్స్ అని పెట్టడం నాకంత సమంజసమైనటువంటి శీర్షిక అనిపించలేదు. యథార్థానికి మొట్టమొదటిసారి తెలుగులో, తెలుగు సాహిత్యంలోనే, తెలుగు కవిత్వంలోనే బసవేశ్వరుడి పేరు మీద పాల్కురికి సోమన ఒక కొత్త భక్తి రూపాన్ని పరిచయం చేశాడు తెలుగు వాళ్ళకి. దాన్ని ఆయన ముగ్ధ భక్తి అన్నాడు. ఆయన ముగ్ధ భక్తి అంటే మనకు తెలిసిన ఐదు భక్తి రూపాల్లో కానీ, తొమ్మిది భక్తి ధోరణుల్లో కానీ, భక్తి విధానాల్లో కానీ మనకి పరిచయమైన పదం కాదు అది. పూర్వం ఏమిటంటే భక్తులు ఐదు భక్తుల్లో, ఐదు రకాల భక్తుల్లో సఖ్య, దాస్య, శాంత, వాత్సల్య, మధుర భక్తులు ఐదు భక్తులుగా మనకు తెలుసు. భక్తి సూత్రాలు రాసిన వారు కూడా ఈ రకమైన భక్తినే మనకి పరిచయం చేశారు. మనకు తెలిసిన భక్తి కవులు అందరూ కూడా ఈ ఐదు రకాల భక్తుల్లో ఏదో ఒక భక్తికి, ఉదాహరణకు ఆండాళం ఉందనుకోండి, ఆ మధుర భక్తికి పరాకాష్ఠ ఆమె. నమ్మాళ్ళ వారు ఉన్నాడు కూడా సఖ్యభక్తికి. అట్లా ప్రతి ఒక్క భక్తుడు కూడా తన భక్తి స్వరూపం ఏదో ఒక రకమైన భక్తికి సంబంధించినటువంటిది. ఈ ఐదు భక్తుల్లో వీరభక్తి లేదు, తీవ్రభక్తి లేదు, అలాగే ముగ్ధ భక్తి కూడా లేదు. ఈ ముగ్ధ భక్తి అన్నటువంటిది బసవేశ్వరుడి చరిత్ర చెప్తూ పాల్కురికి సోమన తెలుగు వాళ్ళకి పరిచయం చేసినటువంటి ఒక రూపం. ఇది ఎంత బలమైనటువంటి భక్తి రూపం అంటే, తరువాత తెలుగు కవిత్వంలో అద్భుతమైనటువంటి భక్తి కావ్యాలు రాసిన వాళ్ళు కానీ, భక్తి సంకీర్తనలు రాసిన వాళ్ళు కానీ, పోతన కానీ, శ్రీనాథుడు కానీ, అన్నమయ్య కానీ, త్యాగయ్య కానీ, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో ఈ ముగ్ధ భక్తిని కొనసాగించారు. ముగ్ధ భక్తి అనేది పాల్కురికి సోమన పరిచయం చేయకపోయి ఉంటే తెలుగు కవిత్వంలో అంత భక్తి ప్రవాహం, భక్తి యొక్క భక్తి సముద్రం, పోతన ఉన్నాడు అనుకోండి ఒక భక్తి సముద్రం, ఆయన అన్నమయ్య ఉన్నాడు అనుకోండి ఒక భక్తి సముద్రం, త్యాగరాజస్వామి భక్తి సముద్రం, ఇట్లాంటి వాళ్ళు తెలుగులో ఇంత గాఢాతిగాఢమైన భక్తిని కవిత్వంగా మార్చగలిగి ఉండేవారు కారు అని చెప్పవచ్చు మనం. దురదృష్టవశాత్తు తెలుగు కవులు, తదనంతర కవులు పాల్కురికి సోమనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వనందువల్ల, తమ తమ పూర్వకవి స్తుతుల్లో, తమ తమ కావ్యాల్లో చేసిన పూర్వకవి స్తుతుల్లో పాల్కురికి సోమనను స్తుతించినందువల్ల, పాల్కురికి సోమన తెలుగు కవుల్లో ఒక ప్రధానమైన కవిగా చరిత్రకారులు, తెలుగు సాహిత్య చరిత్రకారులు గుర్తించినట్లుగా తెలుగు కవిత్వాభిమానులు గుర్తించకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. దానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఆ తీవ్రమైనటువంటి మతాభినివేశం, మతావేశం అది ఒక ప్రధానమైన కారణం. సరే, అది ఆ విషయం మనం పక్కన పెడతాం. కానీ ఆ భక్తిని, ఈ ముగ్ధ భక్తి అన్నటువంటిది, నేను భారతీయ భక్తి కవి, భారతీయ భాషల్లో వచ్చిన, వివిధ భాషల్లో వచ్చిన భక్తి కవిత్వాలని ఏదో ఒక రూపంలో చదివాను నేను. హిందీ సంత భక్తి కవులు కానీ, మహారాష్ట్ర సంత భక్తి కవులు కానీ, అస్సామీ శంకరదేవ కానీ, బెంగాలీ భక్తి కవులు చండీదాసు విద్యాపతి వంటి వారు కానీ, సరే తమిళ భక్తి కవులు గురించి చెప్పవలసిన అవసరం లేదు, కన్నడ భక్తి కవులు కానీ, పంజాబీ సూఫీ భక్తి కవులు కానీ, సింధు భక్తి కవులు కానీ, ఈ భక్తి కవులు అందరి తాలూకు భక్తి కవిత్వాన్ని చదివాను. కాశ్మీర దేశపు లల్ల గురించి కానీ నాకేమనిపించిందంటే, ఈ భక్తులన్నిటిలో, భారతీయ భక్తి కవిత్వాలన్నిటిలోనూ కూడా తెలుగు భక్తి కవిత్వాన్ని ఒక ప్రత్యేకమైన భక్తి కవిత్వంగా మార్చినటువంటి ఘనత పాల్కురికి సోమనాథి. అది మనం గుర్తించాలి. ఆ మిషన్లో ముగ్ధ భక్తి అనేటువంటిది తెలుగు సాహిత్యం భారతీయ భక్తి కవిత్వానికి ఇచ్చినటువంటి గొప్ప ఉపాదానం, ఒక యోగదానం అన్నది ఎవరు ఇంతదాకా విషయం మీద మాట్లాడినట్లేదు. పాల్కురికి సోమన కావ్యాల్లో ముగ్ధ భక్తిని ప్రధానంగా ఉంది అని సుబ్రహ్మణ్యం గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు వంటి వారు రాశారు. కానీ అసలు భారతీయ భక్తి కవిత్వాల్లోనే తెలుగు భక్తి కవిత్వాన్ని ఒక ప్రత్యేకమైన స్థాయిలో నిలబెట్టింది పాల్కురికి సోమన. ఈ రకమైన ఒక సంప్రదాయానికి చాలా బలమైన పునాది వేసిన వాడు, పునాది వేయడమే కాదు ఒక భక్తి సౌధాన్ని నిర్మించిన వాడు పాల్కురికి సోమన అన్నది ఎవరు ఈ విషయాన్ని ఇంతగా చెప్పినట్టు నాకు అనిపించదు. అందుకని ఆ శివాస్ వారియర్స్ని పెట్టడం సమంజసమైనటువంటి శీర్షిక ఎందుకు కాదంటే, అందులో కేవలం తీవ్ర భక్తి మాత్రమే స్ఫురించే ఒక అర్థం ఉంది కాదు. పాల్కురికి సోమన తన బసవ పురాణంలో వర్ణించినటువంటి అనేక అనేక శివభక్తి పరుల, శివభక్తుల తాలూకు కథల్లో దాదాపుగా ఆయన కన్నడ దేశ భక్తులు ఉన్నారు. ముఖ్యంగా 63 నాయనార్లోంచి కూడా కొంతమంది భక్తులను ఆయన తీసుకొచ్చాడు తన కావ్యంలోకి. దాదాపుగా ఆయనకు తెలిసిన, మనకి తెలిసిన తెలియనటువంటి భక్తులు ఎందరో బసవపురాణంలో మనకు కనిపిస్తారు. అసలు బసవపురాణం తాలూకు ప్రత్యేకత, గొప్ప విషయం ఏమిటంటే, మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో ఒక సమకాలిక జీవితాన్ని, సమకాలిక జీవితంలోని అత్యంత, ఈరోజు మనం మార్జినలైజ్డ్ అంటామే, అప్రధానీకరణ చెందిన వాళ్ళు అంటామే, గుర్తింపు లేని వాళ్ళు అంటామే, ఈరోజు మన దళితులు స్త్రీలు వీళ్ళకి సాహిత్యంలో పెద్దపీట వేయాలి, వాళ్ళ అనుభవాలు వాళ్ళే రాయాలంటామే, అటువంటి వాళ్ళ జీవితాల్ని, దళితులు బహుజనులు అటువంటి వాళ్ళ తాలూకు కథల్ని, వాళ్ళ తాలూకు వృత్తుల్ని, వాటన్నిటినీ కూడా ఉగ్గడిస్తూ పాల్కురి సోమన బసవపురాణంలో కథలు చెప్పాడు ఆయన. ఆ భక్తుల కథలన్నిటిలోనూ కూడా ఆయన ముగ్ధ భక్తికి చెందిన భక్తుల తాలూకు కథల్ని ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవంతో, ప్రత్యేకమైనటువంటి ఒక పూజనీయతతో ఆ కథలను ఆయన వివరించాడు. అటువంటి ముగ్ధ భక్తుల్లో రుద్ర పశుపతి కథ చాలా ముఖ్యమైన కథ అన్నమాట. ఈ కథ చాలా, ఈ కథ ఏమిటంటే, రుద్ర పశుపతి చిన్న పిల్లవాడు. ఆయన ఒకరోజు ఎక్కడి నుంచో వస్తూ ఉండగా ఒక గుళ్ళో ఒక పౌరాణికుడు పురాణం చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఏమన్నాడంటే, ఆ విధంగా అప్పుడు దేవతలు దానవులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తూ ఉండగా విషం పుట్టింది. ఆ విషం పుట్టినప్పుడు శివుడు ఆ విషం తాగాడు అని ఆయన చెప్పాడు. ఈ పిల్లవాడు ఆ మాట చెవిన పడింది, శివుడు విషం తాగాడు అనే మాట పిల్లవాడు చెవిన పడింది. పిల్లవాడు పరుగు పరుగున పౌరాణికుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమన్నారు ఒకసారి చెప్పండి, శివుడు విషం తాగాడా అన్నాడు. అంటే అవును అన్నాడు. ఇప్పుడు ఏమైంది అని అడిగాడు పిల్లవాడు. ఏమన్నాయా, విషం తాగడం వరకు నాకు తెలుసు, అప్పుడంతా దేవతలు దానవులు పారిపోయారు, ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదయ్యా అన్నాడు అతను. అనగానే ఈ పిల్లవాడు ఒక్కసారి ఉలిక్కిపడి, అయ్యో ఏంటిది, శివుడు విషం తాగాడా అని నేల మీద పడి దొర్లుకుంటూ ఏడ్చుకుంటూ, అయ్యయ్యో ఏంటిది శివుడు విషం తాగడం ఏమిటి, శివుడు విషం తాగుతుంటే పార్వతీదేవి ఏం చేస్తూ ఉంది, తక్కిన విష్ణువు బ్రహ్మ దిక్పాలకులు దేవతలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వీళ్ళంతా కలిసి శివుడిని వెర్రివాణి చేసి శివుడితో విషం తాగించారా, శివుడికి తల్లి లేదనా, తల్లి లేకపోతే పిల్లలు ఇంట్లో కదా చేస్తారు, పట్టించుకోరు కదా, అయ్యయ్యో నా శివుడికి ఎంత అన్యాయం జరిగింది, ఆయన విషం తిన్నాడా, మింగేశాడా, మరణించాడా, బతుకున్నాడా, ఏమయ్యాడు అని, అయ్యో నేను ఇట్లా బతకలేను, శివుడి విషం తాగితే, శివుడి విషాన్ని తాగుతూ ఉండగా ఇంత సమస్త ప్రపంచం చూస్తూ ఎలా ఉండిపోయింది, అయ్యయ్యో నేను తట్టుకోలేనని పోయి అక్కడ ఒక చెరువులో దూగి చావబోతూ ఉండగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ పిల్లవాడిని పడకుండా ఆపి, నాన్న ఏంటి, ఏం కావాలి చెప్పు, నీకేం వరం కావాలి, నాకు చాలా సంతోషం అనిపించింది నీకు నా పట్ల ఇంత ప్రేమ కలగడం, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగాడు. అడిగితే అతనే శివుడు ఏమన్నాడంటే నీకు ఏ వరం కావాలన్నా కోరుకొని ఇస్తా అంటే అతనేమన్నాడంటే నాకు ఏ వరం వద్దు, ఒకే ఒక్క వరం ఏమిటంటే నువ్వు ఆ విషం మింగేవని చెప్పారు, ఆ విషం నువ్వు ఉమ్మేసేయ్యి బయటికి అని. శివుడు అన్నాడు, అయ్యో అదేంటి, అది చాలా చిన్న విషయం అబ్బా, అది పెద్ద విషయం కాదు, దాన్ని ఎందుకు ఇంత పెద్దదిగా భావిస్తున్నావు, ఇదిగో అది చిన్న నా ఒక చిన్న తునకలాగా నా గొంతులో ఎక్కడుంది చూడు, నువ్వు దాని విషయం ఎందుకు అనుకుంటున్నావు, అది అసలు నాకు ఏం చెయ్యదంటే లేదు లేదు లేదు, నువ్వు ఇప్పుడు ఆ విషయం ఉమ్ముతావు ఉమ్మవా, నువ్వు మింగితే మాత్రం నాకు చాలా కష్టం, మింగకూడదు అంటే ఆ విషం మింగితే నేను చచ్చిపోతాను అంటున్నాడు పిల్లవాడు. కానీ ఆ విషం శివుడు ఈ పిల్లవాడిని చూసి, భక్తుడిని చూసి, ఈ అమాయకమైన భక్తుడిని చూసి ఎక్కడ విషం ఉమ్మేస్తాడో లోకాలన్నీ తగలబడిపోతాయని బ్రహ్మ విష్ణువు సమస్త దేవతలు ఇంద్రుడు అందరూ కూడా పరుగు పరుగు నుంచి వణికిపోతున్నారు ఆయన ఆ విషం ఎక్కడ ఉమ్మేస్తాడో అని. ఉమాదేవి అటు ఇటు తేల్చలేకుండా ఉంది, ఆమె కూడా గడగడ వణుకుతూ ఉంది. అప్పుడు శివుడు అన్నాడు, లేదు లేదు, నేను ఉమ్మను, అలాగే నేను మింగను, ఈ కంఠంలోనే పెట్టుకుంటానులే అన్నాడు. అంటే రుద్రపశువత అన్నాడు, నువ్వు కంఠంలో పెట్టుకున్నట్లయితే ఇదిగో చూడు, నేను నీ తొడ మీద కూర్చుంటాను, నిన్నే చూస్తూ ఉంటాను, నీ కంఠాన్నే చూస్తూ ఉంటానని ఒక బాకు తీసుకుని తన మెడకి పెట్టుకున్నాడు. తన మెడకి గురిగా పెట్టుకుని నేను చూస్తూ ఉంటాను చూడు, ఆ విషయం కానీ ఒక్క ఇంత లేశ మాత్రమే కిందకి దిగిందా నా పీక నేను పొడుచుకు చచ్చిపోతాను చూడు అని ఆ శివుడి తొడ మీద కూర్చుని అతని కంఠాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రుద్ర పశుపతి ఆ శివుడి తొడ మీద కూర్చుని శివుడి కంఠాన్నే చూస్తూ ఉన్నాడు అని పాల్కురుగు సోమన బసవ పురాణంలో రుద్రపశుపతి కథను ముగిస్తాడనమాట. ఇది ఆ కథ. ఈ కథ దాదాపుగా రుద్రపశుపతి వయసు ఎంతో చెప్పలేదు మనకి, చిన్నపిల్లవాడు, 7-8 ఏళ్ళ పిల్లవాడు అయి ఉండొచ్చు, 20 ఏళ్ల పిల్లవాడుగా నేను ఉన్నప్పుడు నాకు ఆయన ఈ కథ చెప్పారు. ఈ కథ నాలో ఎంత నాటుకుపోయిందంటే, నేను కొన్నేళ్ల కిందట, బహుశా ఒక 10 ఏళ్ల కిందటేమో, దీని మీద ఒక వ్యాసం రాస్తూ నేను ఒక మాట రాశాను. అదేం రాశానంటే, రుద్రుడు రుద్రపశుపతి వాళ్ళు ఉన్నారా లేరా ఈ విచికిస అంతా పక్కన పెట్టండి, అసలు మనం ఎవరిమైనా ఒక విషయం వింటే, ఏదైనా ఒకటి వింటే, దేని గురించైనా వింటే, దేవుడి గురించి కానీ, మనిషి గురించి కానీ, నీ గురించి కానీ, నా గురించి కానీ, ఒక సత్యం గురించి కానీ, ఒక సౌందర్యం గురించి కానీ వింటే మనలో ఇంత తీవ్రాతి తీవ్రమైన సంచలనం, ఆ సత్యం మనకింత ఇంత ఇంత ప్రాణాధికంగా, ఇంత జీవన్మరణ సమస్యగా ఎప్పుడైనా మనకి తటస్థించిందా, మనట్లా మనం అట్లా చెలించగలిగామా, ఏ సత్యమైనా మన అట్లా చెలింప చేయగలిగిందా, మనం ఏ సత్యానికైనా అట్లా మన మొత్తం ప్రాణాన్ని ఒడ్డి మనం అదే సత్యాన్ని తదేకంగా చూస్తూ ఉండేటటువంటి ఏ దీక్ష నిష్ఠ ఏదైనా మన జీవితాల్లో మనకు సాధ్యమైందా. చాలా చాలా ఆశ్చర్యకరమైన కథ. ఒక్కసారి ఆ కథని పాల్కురికి సోమన బసవపురాణం ద్విపద కావ్యం. ఆ రోజుల్లో ఏమిటంటే మనకి చంపు కావ్యాలు ఉండేవి, అంటే కొంత వచనం కొంత పద్యంతో కూడినటువంటి కావ్యాలు. నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని ఆ విధంగా నిర్మించాడు ఆయన. ఆ పద్యాల్లో కూడా ముఖ్యంగా సంస్కృత ఛందస్సులు ఆధారంగా రూపొందించిన వృత్త పద్యాలు, తెలుగు దేశ ఛందస్సులు ఆధారంగా రూపొందించినటువంటి కందము, సీసము, ఆటవెలది, తేటగీతి లాంటి తెలుగు ఛందస్సులు మాత్రమే ఉండేవి. ద్విపదని ద్విపద తరువోజ అంతకుముందు శాసనాల్లో కనబడ్డాయి, కానీ వీళ్ళు నన్నే చెంపు కావ్యంలో ద్విపదని తీసుకోలేదు. అయితే పాల్కురికి సోమన ప్రత్యేకించి ద్విపదనే, ద్విపదతోటే అని రెండు మహాకావ్యాలు బసవ పురాణం, పండితారాజ చరిత్ర అనే రెండు కావ్యాలు కూడా ద్విపదలో నిర్మించాడు ఆయన. ఎందుకు ద్విపదని ఎంచుకున్నాడని మనం మళ్ళా దాని గురించి మాట్లాడుకుందాం. ఆ ద్విపదలో రాసిన ఈ ఆ ద్విపద తెలుగు వాళ్ళ తాలూకు సొంత ఆస్తి, అది తెలుగు ఛందస్సు, పూర్తి తెలుగు ఛందస్సు, తెలుగువాడి గుండె చప్పుడు తెలుగు దేశ ఛందస్సులో వినపడుతుంది. ద్విపద, రగడ, తరువోజ, సీసము, కందము, వీటిలో తెలుగువాడి గుండె చప్పుడు, ఆ బీట్ అంటామే లయ, ఆ తెలుగువాడిది ఈ దేశ ఛందస్సుల్లో అద్భుతంగా వినబడుతుంది. ఆ ద్విపదలో అసలే పాల్కురికి సోమన తీవ్ర భక్తి ఆవేశం కలిగినటువంటి కవి, మహాభక్తి కవి. ఆ భక్తి ఆవేశం ఆ ద్విపదలో ఎట్లా పరవళ్ళు తొక్కిందో ఈ కవిత వినండి. మొదట నేను ఆ ద్విపద మొత్తం వినిపిస్తాను నేను మీకు. వినడమే ఒక సంతోషప్రదమైన విషయం, తర్వాత మనం దాన్ని దాని అర్థం మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం రుద్రపశుపతి కథ. వ్యక్తం బెరుంగవే అయ్యళయూర భక్తుండు మును రుద్రపశుపతి నాగ ప్రథితమౌ ఆది పురాణమందబ్ధి మథనావసరము ఒక్క కథకుండు సదువా కమలజ కమలాక్షులమిత దైత్యాదులమరులు సెడిపారనందు ఉద్భవించి పొరిన జాండములెల్ల దరికొని కాల్చు గరళంబు మృంగే శ్రీకరకంఠుడనిన ఆ రుద్రపశుపతి ఆలించి భర్గుడు ఆరగించుట నిక్కమా విషంబు అనుడు అనుమానమా త్రావె హరుడు విషంబు అనుగు పనుగొన అటమీది పనులెరుంగమన విని ఉల్కిపడి వీపు విరిగి హా చెడితి అని నేలబడి పొర్లి అక్కటా నిన్ను వెర్రిజేసిరిగాక విశ్వేశ ఎట్టి వెర్రివారైన విషముద్రావుదురే బతుకుదురే విషము పాలైనవారా ఇది ఎట్లు వినవచ్చు ఏమి సేయుదును నిక్కమెవ్విధమున నిన్నె కాకెగడుక ముక్కంటి నాకింక దిక్కెవ్వరయ్యా నా కొరకైన పినాకి ఈ విషము చేకొనక ఉమియవే నీకు మొక్కెదను కటకటా మేన సగంబున నుండి ఎటవోయితవ్వ నీ వెరుగవే గౌరి ప్రమథగణములార పరమాప్తులార సమసిన వెండి మీ శక్యమే కావ శతరుద్రులార అసంఖ్యాతులార క్షితతర కన్యకాపతి కావరయ్య వీరభద్రయ్యరో విషము ప్రాణేశుడు ఆరగించని కెట్టులవునో కదయ్య ఓ పురాతనులార ఒడయుండు బ్రతుక ఓపు నోకు విషంబొగిన ఆరగించి చావు తప్పింపరే సద్గురునాథు దీవన లియ్యరే కావరే శివుని తల్లిలేని ప్రజల తలతురే యొరులు తల్లియున్న విషము త్రావనేలిచ్చు పరమేశుడి వారి బ్రతికనేనియును మరణంబు లేదు ఓ మరి అన్నటికిని అని ప్రలాపించుచు పనవుచు ఒండు వినజాల ప్రాణములు విడుత నీ నడుచు తడయక ఘన జలాంతరమున ఊరుక పడకుండ ఆ రుద్రపశుపతి బట్టి పార్వతీ సహితుడై ప్రమద రుద్రాది సర్వ సురాసుర సంగంబు గొలువ హరుడు ప్రత్యక్షమై అడుగుము నీకు వరమెత్తునయ్యది వాంఛితంబనుడు కడు సంభ్రమంబున మృడు పదాబ్జముల బడి రుద్రపశుపతి భట్టారకుండు ఏమియు నేనొల్ల ఈ విషసేవ నేమేమి పుట్టునో ఏ వినజాల గ్రక్కున నుమయవే కాలకూటంబు నిక్కంబు నాకెక్కె నీవి అనిన దశనకాంతులు దశ దిశల పర్వంగా పశుపతి ఆ రుద్రపశుపతి కనియే ఇట లోకములలోన నిన్ననే కాక అట మృంగ నుమియంగ అది ఎంత పెద్ద అణుమాత్ర నా కంఠముందు చిక్కినది గణుతింపనున్నదే కాలకూటంబు ఇంత సంతాపింపనేల నీకనుచు వింత నవ్వలయంగ సంతరించుడును నమ్మంగజాల పినాకి ఈ విషము గ్రమ్మన నొక్కింత గడువు సొచ్చినను పెద్దయు పుట్టునో పిమ్మటి వార్త తద్దయు విననోపదా మున్న చత్తు సమయ నిమ్ముండే నిజావనీవేని ఉమియుము ఇవ్విషముండే నుండు చెప్పకుము తక్కిన మాటలు తనకింపవనుచు నిక్కంబు తెగువమై నిష్ఠించి పలుక ఉమియకుండిన చచ్చునో ముగ్ధయనుచు ఉమ బోటి ఆత్మలో ఉత్తల పడక ఉమిసిన గొని కాల్చునో తమ్మునొనుచు కమలాక్షముఖ్యుడు గడగడ వడక ప్రమదులాతని ముగ్ధభక్తికి మెచ్చి అమిత మహోత్సవులై చూచుచుండ ఒక్కింత నవ్వుచు ఉడురాజధరుడు క్రక్కున లేనెత్తి కౌగిట చేర్చి ప్రమథులయాన నీ పాదంబులాన సమయని విషమున సత్యమిట్లనిన నమ్మవే వలపలి నా తొడ ఎక్కి నెమ్మి చూచుచునుండు నీలకంఠంబు అని ఊరు పీఠంబునందు ధరించే మును గురియున్నదే ముక్తత్వమునకు అదిగాక కుత్తుక హలాహలంబు కదలినంతటనే చచ్చదగాక ఎనుచు తన కరవాలు రొమ్మున దూసి మోపి కొని కుత్తుకయు చూచుచును రెప్పలిడక పశుపతి తొడమీద పాయక రుద్రపశుపతి నేడును బాయకున్నాడు. అసలు ఆ ఉద్ధృతి చూడండి, ఆ వేగం చూడండి, ఆ భక్తి ఆవేశం చూడండి, ఒక ముగ్ధ భక్తులు తాను కథ చెప్పిన తీరు చూడండి. అది దాన్ని ఈ బసవపురాణం వచ్చిన బసవపురాణం అని చెప్పి బసవపురాణం మొత్తాన్ని పెద్దలు అక్కిరాజు రమాపతిరావు గారు బసవపురాణాన్ని అలాగే పండితారాజా చరిత్ర రెండింటినీ కూడా ఆయన తిరిగి మళ్ళా వచనంలో తెలుగు వచనంలో రాశారు. ఈ రెండు కూడా చాలా అద్భుతమైన పనులు. అక్కిరాజు రమాపతిరావు గారిని ఆయన శాశ్వతత్వం పొందాడు, అమరత్వం పొందాడని చెప్పొచ్చు ఈ రెండు పనుల ద్వారా. అందులో ఆయన ఈ భాగం మొత్తాన్ని ఆయన వచనం చేసిన దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను, వినండి ఒక్కసారి. అయ్యళ్ళ అనే ఊరిలో రుద్రపశుపతి అనే భక్తుడు ఉండేవాడని బహుశా నీవు కూడా వినే ఉంటావు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన ఒక రోజున పురాణ శ్రవణానికి వెళ్ళాడు. అది పురాణంలో అబ్ధి మథన ఘట్టం. పౌరాణికుడు వ్యాఖ్యానిస్తూ, విష్ణువు బ్రహ్మ మహాబల పరాక్రములైన రాక్షసులు దేవతలు భీతిల్లి తత్ర పుట్టి కాలికి బుద్ధి చెప్పగా ఆ సముద్ర మథన సముద్భూతమైన హాలాహలం నింగిని నేలని కమ్ముకుంటూ భయపెడుతూ విజృంభిస్తూ ఉండగా, సకల భువనాలను కాల్చివేయడానికి ఉంకిస్తూ ఉండగా ఆ గరళాన్ని గుటిక చేసి శ్రీకంఠుడు మింగివేశాడు అని ప్రసక్తం చేశాడు. ఆ సభలో ఆ కథ వింటూ ఉన్న రుద్రపశుపతి ఒక్కసారిగా ఉలిక్కిపడి పినాకి ఆ విషయాన్ని ఆరగించడం నిజమేనా అని ఎంతో ఆర్తితో ఆ పౌరాణికుణ్ణి అడిగాడు. అనుమానం ఏమిటయ్యా, హరుడు ఆ విషయాన్ని గుటకాయ స్వాహ చేశాడు, మరి ఆ తర్వాత ఆయన సంగతి నాకు తెలియదు అని ఆయన చమత్కారంగా పలికాడు. ఎవరా పౌరాణికుడు? ఆ మాట విని వినగానే పిడుగు పడ్డట్టే వీపు విరిగినట్లే, హా నేను సర్వనాశనమైనాను అని నేల మీద పడి పొర్లుతూ, అక్కట విశ్వేశ, నిన్ను అందరూ కలిసి వెర్రివాణి చేశారయ్యా, ఎవరైనా చూస్తూ చూస్తూ విషం తాగుతారా, విషం తాగిన వాళ్ళు బతుకుతారా, ఇటువంటి కబుర్లు ఎట్లా వినవచ్చు, నేనేం చేసేది, నా బతుకు బండలైపోయిందే, నాకు నీవే దిక్కని ఇప్పటిదాకా గట్టిగా నమ్ముకున్నానే, నిన్నుగాక ఇంక ఎవరిని ఎరగనేనా ఎరుగనే, ముక్కంటి నాకిక దిక్కెవరయ్యా, నాకోసమైన దూర్జటి ఆ విషాన్ని ఉమ్మిపారేయి, అది గొంతులోకి పోకుండానే ఉమ్మేయి, నీకు దండం పెడతాను, నిన్ను ఎంతైనా వేడుకుంటాను. అయ్యయ్యో ఎంత పని జరిగింది, ఏమమ్మా పార్వతి, అర్ధాంగమనిపించుకుంటూ కూడా శివుని మేనిలో సగభాగంలో ఉండి కూడా ఏ పెత్తనాలకు పోయినావు, ఎక్కడికి ఊరేగేవే తల్లి, నీకు తెలియదా గౌరీ విషం లోపలికి పోతే ఏమవుతుందో, ప్రమదగణాలారా పరమాప్తులారా, శివుడు కాస్త కన్ను మూస్తే మన శక్యమైనా ఆయన్ని దక్కించుకోవడం, శతరుద్రులారా అసంఖ్యాతులారా శైలబాల చెలువుణ్ణి కాపాడరయ్యా, వీరభద్రయ్యా నీవెక్కడికి పోయినావయ్యా, ప్రాణపతి విషం ఆరగించాడు ఇక ఎట్లనయ్యా, ఏం కాబోతున్నదోనయ్యా, ఓ పురాతన భక్తులారా మన ప్రభువు జీవించే మార్గం వెంటనే చూడండి, ఆయన బతికే మార్గం వెంటనే చూడండి, విషం తీసుకోవడం అంటే సామాన్యమటయ్యా, సద్గురునాథుడికి చావు తప్పించండర్రా నాయన్లారా, దీవెనలు ఇయ్యండి, శివుణ్ణి రక్షించుకోండి. అవునులే, తల్లి లేని సంతానాన్ని ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు, తల్లే ఉంటే విషం తాగనిస్తుందా, ఈసారి మరణగండ నుంచి బయటపడ్డాడా అంటే ఇంకా ఆయనకు చావున్నమాటే లేదు అని పనవి పిచ్చి మాటలు పలుకుతూ, ఇంకో మాట నేను వినలేను, ఇప్పుడే నా ప్రాణం తీసుకుంటానని వెంటనే దగ్గరలోనే ఉన్న పుష్కరిణిలో గుభిల్లున దూకాడు. అప్పుడు వెంటనే భక్త పరాధీనుడైన దేవదేవుడు పార్వతీ సహితుడై ప్రమదగణాలు రుద్రగణాలు సర్వసురాసర సంఘం కొలచి ఉండగా ప్రత్యక్షమై రుద్రపశుపతిని పట్టుకుని, నీ భక్తికి మెచ్చాను, నీ అభీష్టమేమిటో చెప్పు వరమిస్తాను అని బుజ్జగించాడు. రుద్రపశుపతి సంభ్రమంతో రాజశేఖరుని పాదాల మీద వాలి, నాకే వరాలు వద్దు, నీవు విషం మింగడం వల్ల నీకేమవుతుందో అని గుండెలు ఎదిరిపోతున్నాయి, హడలి చస్తున్నాను, వెంటనే ఆ కాలకూటాన్ని వెడలగక్కు, అప్పుడు కానీ నీ దయ నాపై ఉన్నట్లు కాదు, కరుణారవాల నీ వరాలు నాకన్నీ దక్కినట్లే భావిస్తున్నాను అన్నాడు. పరమేశ్వరుడు తన రదన కాంతులు అంటే దంతకాంతులు ప్రకాశిస్తూ అంతటా వ్యాపిస్తూ ఉండగా ఆ రుద్రపశుపతిని ఇట్లా ఆశ్వాసించాడు. ఏదో లోకంలో అలాంటి వార్త పుట్టిందే గాని అది మింగటానికి ఉమ్మివేయటానికి ఏమంత పెద్దదని ఏదో నరుసంత నా కంఠంలో ఉండిపోయింది. కాలకూటం నన్నేం చేస్తుంది, అక్కడేమీ లేదు, నాకది కాలకూటము కాదు, ఇందుకుగాను ఎందుకంత వంత నీకు అని విలాసంగా మురుడు పక్కపక్క నవ్వాడు. నేను నమ్మలేను చంద్రశేఖర, నీవిట్లా నిమ్మకు నీరెత్తినట్లు ఏమీ జరగనట్లు స్థిమితంగా ఉన్నావు, నీకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు, ఇప్పుడు కంఠంలో ఉందన్నావు సరే, ఏ రవ్వంతో కిందకి జారి కడుపులో ప్రవేశిస్తే అప్పుడు నా గతి ఏమిటి, అప్పుడు ఎటువంటి దుర్వార్త వినాల్సి వస్తుందో, అటువంటి మాట నేను వినలేను, అందుకని ముందుగా నేను చనిపోతాను, నా మాట విను, నన్ను చావునివ్వకపోతే నాకిప్పుడే మాట ఇవ్వు, ఆ విషం వెళ్ళగక్కు, అంతేగాని నేను ఇంకో మాట విననే వినను అని మొండి పట్టు పట్టి ఖండితంగా పలికాడు రుద్రపశుపతి. నీలకంఠుడు ఆ విషాన్ని ఉమ్మకపోతే నిష్కారణంగా ఈ ముగ్ధుడు ప్రాణాలు తీసుకుంటాడేమోనని పార్వతీదేవి కలవరపాటు చెందింది. ఈ శివుడు గనక దాన్ని వెళ్ళగక్కితే అది తమను చుట్టుముట్టి ఎక్కడ కాల్చివేస్తుందోనని నారాయణుడు మొదలైన ముఖ్య దేవతలంతా వణికిపోయినారు. ప్రమదులంతా రుద్రపశుపతి ముగ్ధభక్తికి మెచ్చి వేడుకతో ఏం జరుగుతుందోనని కుతూహలంతో నిరీక్షిస్తున్నారు. అప్పుడు మెల్లగా నవ్వుతూ ఉడురాజశేఖరుడు తక్షణమే లేవనెత్తి రుద్రపశుపతిని కౌగిలించాడు. ప్రమదుల మీద ఒట్టు, నీ పాదాల మీద ఒట్టు, అది అసలు బసవ పురాణంలో కానీ పండితారాజు చేతిలో కానీ అసలు పాల్కురికి సోమనాథుడి తాలూకు ఆ మొత్తం కవిత్వం అంతా తాలూకు కీలకమైన వాక్యాలు ఇవ్వనమాట. శివుడు సాక్షాత్తు శివభక్తి, చిన్న పిల్లవాడు మూఢభక్తి పరుడు, ఆ పిల్లవాడితో అంటున్నాడు నీ ప్రమదుల మీద ఒట్టు, నీ పాదాల మీద ఒట్టు. శివుడు తన భక్తుడితో అంటున్నాడు నీ పాదాల మీద ఒట్టు, ఈ విషయం నన్నేమీ చేయదు, నమ్ము, నా మాట ఒమ్ము కాదు, నిజం కాదు కూడదు, నాకు నమ్మకం కుదరడం లేదంటావా. నా కుడితోడ ఎక్కి నా సిధికంఠం వైపే రెప్పలు ఆపకుండా చూస్తూ ఉండు అని వాత్సల్యంతో తన తొడ మీద ఆ ముగ్ధుణ్ణి ఎక్కించుకున్నాడు పరమశివుడు. అమాయకత్వానికి అంతేమున్నది కనుక హాలాహలం గొంతు నుంచి జారుతున్నట్లు కనబడగానే పొడుచుకుని చస్తాను అని తన కరవాలం రొమ్మును ఆనించుకుని శివుడి కంఠం వైపే అనిమిషంగా, అంటే రెప్పవాల్చకుండా అనిమిషంగా చూస్తూ పశుపతి తొడ మీద రుద్ర పశుపతి ఇప్పటికే అలాగే ఉన్నాడు సుమ అని చిన్న బసవయ్యకు ముగ్ధ భక్తుడైన రుద్ర పశుపతి కథ చెప్పాడు బసవయ్య. ఇది రుద్ర పశుపతాలు కథ. ఈ కథ ఈ కథకి సంబంధించి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చేశారు, ఆయన ఒక కీర్తన రాశాడు స్వయంగా. ఈ త్రిశూలం నాటకం అంతా కూడా దాదాపుగా ఆయన బసవ పురాణంలో బసవేశ్వరుడి తాలూకు ఆ పంక్తుల్ని యథాతథంగా పద్యభాగాలుగాను చివరికి సంభాషణలుగా కూడా ఆ త్రిశూల నాటకంలో బసవేశ్వరుడి తాలూకు చాలా సంభాషణలు బసవ పురాణంలో ద్విపదలే సంభాషణలు కూడా రాశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. కానీ ఈ అంశం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరి ఆయన చిన్నప్పుడు ఎప్పుడు చదివాడో, ఎవరు ఈ గీతాన్ని ఆయన ఈ రుద్ర పశుపతి కథ ఏ వేళలో ఆయనకి పరిచయం అయిందో కానీ అది ఆయన హృదయంలో ఎంత నాటుకుపోయిందంటే ఆ రుద్ర పశుపతి ఆవేదన అంతా కూడా ఆయన ఒక పాటగా రాసి ఈ త్రిశూలం నాటకంలో నీలలోచన అన్న అమ్మాయి ద్వారా ఆ పాట పాడించాడు. ఉమ నీవు చూచుచూ ఊరకున్నవా, తమరు విషమును స్వామి త్రాగించినారా. ఆయన ఎవరిని అడుగుతున్నాడు, ఉమాదేవిని అడుగుతున్నాడు అన్నమాట. ఏమ్మా నువ్వు చూస్తూ కూడా ఆయనతో విషం తాగించావా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా, అందరూ కలిసి విషం తాగించారా. ఉమ నీవు చూచుచూ ఊరకున్నవా, తమరు విషమును స్వామి త్రాగించినారా. ఒక జోలి కేగున ఒక సొంటి కేగున ముకు కంటి నడుమ తన మూర్తి చూచెడు స్వామి, ఒక్కరొక్కరు చేరి ఉసిగొల్పినారా. చక్క చచ్చిన వాడే చచ్చునన్నరా, ఉమ నీవు చూచుచూ ఊరకున్నవా. కోర్కి చెట్టునొకండు కోర్కు లావునొకండు లచ్చినొక్కడు తేనె లప్ప ఇంకొక్కడు, మృచ్చిలించిన వారు మురిసిపోయారా, పచ్చి విషమును స్వామి బట్టి ఇచ్చారా. ఉమ నీవు చూచుచు ఊరకున్నవా, తమరు విషమును స్వామి త్రాగించినారా. విషము త్రాగెడు వేళ విషము మండెడు వేళ విషము చంపెడు వేళ వెర్రు ఎత్తడు వేళ దూరాన నిలబడి ఊరకున్నారా, వీరులై అందరూ వెలిబెట్టినారా. ఉమ నీవు చూచుచు ఊరకున్నవా, తమరు విషమును స్వామి త్రాగించినారా. మిత్రులారా, ఇప్పుడో 40 ఏళ్ల కిందట ఒక సాయంకాలం అక్కడ రాజమండ్రిలో గోదావరి ఒడ్డున సమాచారం మేడ మీద ఆ గదిలో మా మాస్టర్ గారు ఉమ నీవు చూచుచూ ఊరకున్నావా అని పాడుకుంటూ ఆయన గదిలోంచి ఆ హాల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యమే ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూ ఉంది. పక్కన గోదావరి ప్రవహిస్తూ ఉంది. ఇది ఏనాటి కథ? 800 ఏళ్ల కిందట ఒక తెలుగు కవి రాసిన కథ. ఈ రుద్రపశుపతి ఎవరు? అంతకుముందు ఎవరు తెలుగు సాహిత్యంలో కానీ అసలు శివపురాణంలో కానీ సమస్త శైవ సాహిత్యంలో కానీ మనం వెళ్ళేది ఈ కథ. ఆ తర్వాత మళ్ళా ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన నాటకం దాకా మళ్ళా ఈ కథ ప్రస్తావించిన వారు లేరు. కానీ ఈ కథ ఎందుకు అట్లా ఆ భావుకుణ్ణి విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక మహాభావుకుడు ఒక ఆంధ్ర గిర్వాణ భాషల్లో అంత అప్రమేయమైనటువంటి పాండిత్యం పొందినవాడు ఇంత అలతి తెలుగు పదాలతో అచ్చ తెలుగు పదాలతో ఈ గీతం ఎందుకు రాయకుండా ఉండలేకపోయాడు ఆయన? అసలు ఆ పదాలు చూడండి, ఆయన బసవేశ్వరుడు కథని పాల్కురికి సోమను ఎటువంటి తెలుగులో రాశాడో అటువంటి తెలుగులో ఈ గీతం రాయాలనుకున్నాడు ఆయన. విషము త్రాగెడు వేళ విషము మండెడు వేళ విషము చంపెడు వేళ వెర్రులెత్తడు వేళ, ఎట్లాంటి భాష ఇది? ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఈ నాటకం చదివి శరభయ్య గారు ఆ చదివిన రోజునే ఈ పాట కంఠోపాఠమైంది కంఠస్థమైందని నాకు వినిపిస్తే అదే మా త్రిశూల నాటకం. ఇంకా మరొక నాటకం చదవలసిన అవసరం కలగలేదు. ఆయన ద్వారా నేను బసవ పురాణం చెప్పించుకోవాల్సిన పని కూడా పడలేదు. ఈ ఒక్క పాటతో ఈ మొదటి 2 వాక్యాలతోటి ఆయన సమస్త పాల్కురికి సోమనాథుడి సమస్త భక్తి ఆవేశాన్ని నా హృదయంలోకి ప్రవేశపెట్టారని అనిపించింది. దానికి సాక్షిగా ఈరోజు ఆ రుద్ర పశుపతి అనే ఒక ముగ్ధ భక్తుడి కథని ఈ కార్తీక మాస సుప్రభాతాన మీతో ముచ్చటించుకునే అవకాశం నాకు కలిగింది. ఇటువంటి ఒక మహనీయమైనటువంటి భక్తి సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి మనం వారసులమని గుర్తిస్తే అదే 10,000 ధన్యవాదాలు.